కథ ఎవరి వల్ల వచ్చింది అంటే ఆ కథ రాసిన ఆయన వల్లే వచ్చింది. కానీ ఆ రచయితలో కథ ఉంది అని కానీ, కథల రచయిత ఉన్నాడని కానీ అనలేం కదా. అలాగే ఈ జగత్ అనే కథను, దీనికి ఆధారం, దీని రచయిత, దీని డ్రాఫ్టర్, దీని ఆర్టిస్టు, దీని చమత్కారము, దీనికి బేసిస్సు పరమాత్మయే. కానీ ఈ కనపడే జగత్తు అనే కల్పనలో పరమాత్మ లేడు, పరమాత్మలో జగత్తు లేదు, పరమాత్మలో జగత్తు లేదు, జగత్తులో పరమాత్మ లేదు అనే కొత్త విషయం కనబెడతాటండి. ఎవరు? ఈ విజ్ఞాన దృష్టితో యోగ పరాకాష్ఠలో ఈ జగత్తును చూసేటువంటి వాడు. పరమాత్మ యొక్క డెఫినేషన్ ఎలా ఉంటుంది ఈ ప్రపంచాన్ని చూసేటప్పుడు? ఈ ప్రపంచమునకు, ఈ ప్రపంచం అంటే ఏమిటి? ఈ ప్రపంచం అంతా ఐదు వస్తువులతో తయారైంది, దట్ ఈజ్ నెంబర్ వన్. అయితే అనుభవానికి వచ్చేసరికి త్రిగుణములో అనుభవం అవుతుంది. పంచభూతములతో తయారయ్యి సత్వ రజస్తమో గుణములొచ్చే అనుభవం అయ్యే ఈ ప్రపంచమునకు కారణము పరమాత్మయే అయినప్పటికీ, పరమాత్మ ఎందు ఈ జగత్తు లేదు, జగత్తులో పరమాత్మ లేదు అన్నటువంటి దృష్టితో చూస్తాడండి. పరమాత్మను ఈ జగత్తుకు ఆధారంగా చూస్తాడు. ఏ విధంగా? ఒక నవలలో చదువుతూ ఉంటే ఆ నవలలో సంఘటనలు ఇదండి అండి, ఈ సంఘటనలు ఈ రచయిత యొక్క కల్పనయేనండి అని అనుకోలేమా? తెలియకపోవడం ఏం చేస్తాడంటే ఆ నవలలోని సంఘటనలు చూసి ఇమ్మర్స్ అయిపోయి ఆ హీరోయిన్కి వచ్చిన బాధలతో ఈయన ఏడుస్తాడు. అక్కడేదో దయ్యంలా కనిపిస్తే ఈయన భయపడతాడు. అక్కడేదో ఎవరో కోపంగా మాట్లాడితే ఆ కోపానికి ఇతని మీకు కౌంటర్ కోపం వస్తుంది ఆ క్యారెక్టర్ మీద. నవలలో సందర్భములు, సంఘటనలు చేత మోహమైన వాడు అవి సత్యమైనట్లుగా అనుభూతం అవుతాడు. తెలియగలవాడు, నేను ఒక నవల చదువుతున్నాను, ఈ నవల వెనకాల ఒక రచయిత ఉన్నాడు, ఆ రచయిత ఈ నవల తయారు చేసి ఫర్ మై ఎంటర్టైన్మెంట్ తయారు చేశాడు అని చదువుతాడే కానీ అందులో ఉండే భావాల్లో ఇమర్స్ కాడు. ఈ జగత్ అనే నవలకు ఆధారం పరమాత్మ. అయితే మోహము చెందినవాడు ఏం చేస్తున్నాడు? ఇందులోని సంఘటనలు చూచి దీని వెనకాల ఆధారమైన పరమాత్మను గమనించక వీటిలో ఇమ్మర్స్ అయ్యి అనేక సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. పరతత్వాన్ని, పరమాత్మని అర్థం చేసుకుంటూ వస్తున్నవాడు ఏం చేస్తాడు? ఈ ప్రపంచానికి ఆధారము, కారణము, ఆది కారణము, ఆదితత్వము, మత్త ఏవ ఇతి తాన్ విద్ధి అన్నారండి కృష్ణ పరమాత్మ. పరమాత్మ వలననే ఇది జరుగుతోంది. ఈ జగత్ అనే త్రిగుణాత్మకమైన పాంచభౌతికమైన జగత్ దృశ్యం ఏర్పడినదై ఉంది. కానీ ఈ త్రిగుణాత్మకమైన జగత్తు పరమాత్మలో లేడు, ఆయన నిర్విషయుడు, గుణాతీతుడు. ఈ త్రిగుణాత్మకమైన విశేషాల్లో పరమాత్మ లేడు, పరమాత్మలో ఈ జగత్తు లేదు, కానీ వీటికి ఆధారమై ఉన్నాడు అని పరమాత్మ అర్థం చేసుకుంటాటండి. ఎంత గొప్ప సూచన ఇస్తున్నారో చూడండి. పరమాత్మ అనగా ఎవరు అంటే, ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్, కళ్ళు తెరువుము. నీకేం కనబడుతోంది? జగత్ కనబడుతోంది. ఈ జగత్ ఎటువంటిది? త్రిగుణాత్మకము, పాంచభౌతికము. ఇటువంటి జగత్తుకి ఒకనక ఆధారం ఉండి ఉండాలి. ఏమండి, చెట్లు ఆధారం లేదని ఎవరన్నా అనగలరండి? ఒక మామిడి పండుకి రసం పెట్టింది ఎవరండి? రుచి పెట్టింది ఎవరండి? వాళ్ళ వరి పంట వస్తుంది. ఆ వరి మొక్కకి ఆ వరి ధాన్యం అనే ధర్మాన్ని పెట్టింది ఎవరండి? వాయువుకి వాయువు యొక్క ధర్మాన్ని పెట్టింది ఎవరు? చర్మాన్ని చర్మం ధర్మం పెట్టింది ఎవరు? అసలు ప్రతి వస్తువుకి ధర్మం పెట్టినవాడు ఒక ఆయన ఉండాలి. సో దీనికి అంతటికీ ఒక రైటర్, నవలిస్ట్ ఉండాలి. ఓ పరమాత్మ, ఈ ప్రపంచం అంతటికీ నీ వలననే అత్తయే వాత, ఇదంతా పరమాత్మ చేతనే ఏర్పడుతోంది. పరమాత్మ యొక్క కళా విశేషం చేతనే జగత్ ఏర్పడుతోంది. నెంబర్ టూ, అటువంటి ఈ జగత్ త్రిగుణాత్మక విశేషాలు పరమాత్మ యందు లేవు. ఏ విధంగా నవల రాసే ఆయనలో నవలలోని పాత్రలు లేవో, పరమాత్మ యందు ఈ జగత్ అనేటువంటి విశేషాలు, ఇందులో పాత్రలు, ఇందులో సందర్భాలు, సంఘటనలు, త్రిగుణాలు, పంచభూతాలు, ఇవన్నీ దీనికి కారణభూతుడైన పరమాత్మలో లేవు, పరమాత్మ వీటిలో లేడు. ఇవి పరమాత్మలో, త్రిగుణాత్మకమైన జగత్తు పరమాత్మలో లేదు, త్రిగురాత్మకమైనటువంటి జగత్తులో పరమాత్మ లేడు, దీనికి అంతటికీ ఆధారమై కారణమై వేరే ఉన్నారు అని పరమాత్మను ఉపాసిస్తట్టండి. అందుచేత ఏమైంది తనకి లాభం? మోహితం నా అభిజానాతి, మోహించి మోహం ఉండడు. మోహం పొందినవాడు ఏం చేస్తాడు? జగత్తునే చూస్తాడు. కానీ దీనికి ఆధారమైన పరమాత్మ, ఏ పరమాత్మలో ఈ జగత్ అనేదే లేదో, ఏ జగత్తులో పరమాత్మ తత్వ అనేదే లేదో అది గమనించలేకపోతున్నాడు. ఇది మాయ చేత అంటే కల్పన చేత, నవల కల్పన అండి. నవలలో పాత్ర నిజం అనుకుంటే అది మోహం అండి. మనం నవలలో పాత్ర నిజమని అనుకుని ఆ అమ్మాయి ఇటో పరిగెత్తింది, బందరు వైపు వెళ్ళింది అని నవల్లో రాయగానే బందరు వైపు వెళ్ళిపోతుందా పాపం ఎక్కడుందో కనుక్కొని చూసొద్దామని బయలుదేరతాడండి ఎవరన్నా. అలా నవలలో ఒక సంఘటన చూసి ఏదో ప్రదేశానికి వెళ్ళాడు కదండి, మెకనాస్ గోల్డ్ అని చెప్పి మీరు వినుంటారు. మెకనాస్ గోల్డ్ అని ఒక నవల. ఆ నవల రాసిన ఆయన ఏం చేశాడంటే, లండన్ నుంచి అబౌట్ 200 కిలోమీటర్స్ దగ్గర ఒక హిల్లు తీసుకున్నాడు. ఆ హిల్లు దాని నేచరు అన్నట్టు డిస్క్రైబ్ చేస్తూ ఆ హిల్లో లోపల కొన్ని గుహలు దాటిన తర్వాత ఒక బ్రహ్మాండమైనటువంటి మహాపర్వతం భూమిలో ఉంది. ఆ పర్వతం చుట్టూ ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు దాటిన తర్వాత ఒక చోటుకు వెళ్తే అక్కడ గుట్ల గుట్ల బంగారం ఉంది అని రాశాడండి. ఏం రాశాడు? ఇది ఒక నవల రాశాడు, మెకనాస్ గోల్డ్. ఆ నవల చదివిన వాళ్ళు కొంతమంది, ఆ తర్వాత సినిమా కూడా వచ్చి ఉంటుంది, మీలో కొంతమంది తీసి ఉండొచ్చు, చాలా బ్రహ్మాండంగా తీశారు ఆ సినిమా. ఇప్పుడు ఆ సినిమా చూచిన కొందరు లేక ఆ నవల చూచిన కొందరు లండన్ నుంచి బయలుదేరి 200 కిలోమీటర్లు వెళ్ళి ఎక్కడో ఆ హిల్లుకి వెళ్ళి ఆ డిస్క్రైబ్ చేసినటువంటి నది దాటి అక్కడ బంగారం ఉందేమో అని వెతుకుతూ ఉంటారు ఇప్పటికి కూడా. ఆ నవల రాసిన ఆయన ముట్టుకున్నాడు, అయ్యా నేను నవల రాశాను అది నిజం కాదని. అదే విధంగా అది నిజమే అనుకున్నాడు నవల్లో చదివి. ఏ విధంగా నవల్లో చదివిన వాళ్ళు అక్కడ నిజంగానే ఏదో బంగారపు గుట్ట కొండ ఉన్నది అని అనుకుని పలుగులు తీసుకుని బుట్టలు తీసుకుని బయలుదేరారో, ఈ జగత్తులో జీవులు ఈ సంఘటనలు సందర్భములు వ్యవహారములు ఇటువంటితో కూడినటువంటి త్రిగుణములతో కూడినటువంటి ఈ జగత్తు నిజమే అని ఆశ్రయించి అనేక అనుభవాలు పొందుతున్నారు. వాళ్ళని ఏమన్నాడు స్వామి? మోహితం అన్నారు. మోహించబడినవారు, మోహితం, మోహించబడని వాడు ఏం చేస్తాడు? ఎందుకు మోహించబట్టలేదు ఇంకో ఆయన? ఆయన యోగ సాధన చేశాడు. నిన్న మనం చెప్పుకున్నటువంటి యోగ సాధన చెయ్యటం వల్ల అతనికి ఈ జగత్తంతా ఏం కనబడుతుందంటే, ఓ పరమాత్మ ఈ కనపడే జగత్తుకి కారణం నువ్వయ్యా. మెకనస్ గోల్డ్ నవల రాసిన ఆయన రచయిత, రచయిత కారణం. అలాగే ఈ జగత్ అనే నవలకి రాసిన వాళ్ళు ఎవరు? పరమాత్మ. పరమాత్మ నువ్వయ్యా, కానీ నీలో ఈ జగత్తు లేదు, ఈ జగత్తులో నువ్వు లేవు అని గమనించిన వారై పరమాత్మని ఉపాసిస్తారు, ఆస్వాదిస్తారు. ఈ ఐడియా ఎలా చెప్పి మరొక్కసారి ఆ శ్లోకం చెప్తున్నాను చూడండి. త్రిభిర్గుణమయై భావై ఏభి సర్వమిదం జగత్. ఈ జీవులందరూ కూడా ఈ త్రిగుణాత్మకమైనటువంటి భావాలకు మోహం చెందుతున్నారు. మోహం చెందుతూ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం, దీని రచయిత అయినటువంటి నేను దీనికి వేరుగా అవ్యయుడనై ఉన్నాను అని గమనించకుండా నేను కల్పించిన జగత్తు నిజమే అనుకుని ఆయా కథనాల్లో వ్యవహారాల్లో సంఘటనల్లో పరుగులు తీస్తున్నారయ్యా. ఇప్పుడు దైవీ హేషా గుణమయీ, పరమాత్మని మనం శాశ్వతమైన వస్తువు, ఈ త్రిగుణాత్మకమైనంతా కల్పన నిజం కాదు, ఈ మోహం జీవునికి బంధము దుఃఖము కలగజేస్తుంది అనేది కనిపెట్టబడిందండి. ఇప్పుడు ఈ దైవీ హి ఏషా గుణమయీ, నాయన గుణమయమైనటువంటి ఈ జగత్తు దైవీ కల్పితం, ఇట్స్ ఎ వెరీ క్రాఫ్ట్స్ గొప్ప క్రాఫ్ట్మెన్స్తో కల్పించబడింది. ఈ భార్య ఒక స్త్రీని జీవించి నీ భార్య అంటే నా భార్య అని నేను అనుకుంటున్నా, వాస్తవానికి ఇదంతా ఇక్కడ ఉన్నది పంచభౌతికమైనటువంటి విశేషము త్రిగుణములు, వేరే వస్తువే లేదు, కానీ నాది నాది అని నేను అనుకుంటున్నా. ఆ కథలో నేను విమర్శయ. ఈ విధంగా మనం అందరం కూడా ఈ దృశ్య జగత్తులో మోహం చెంది విమర్శ అయిపోయి ఉన్నాం. ఎందుకని? స్వామి చెప్తున్నారు, ఈ మాయ ఉంది చూచావు, నా మాయ దైవీ హేష దైవకల్పితం గుణమయీ త్రిగుణాత్మకమైంది, మమ మాయా దురచయ, నా మాయ దాటడం ఇట్ ఈజ్ నాట్ ఈజీ. దీనికి ఆవలో ఉన్న పరమాత్మను పట్టుకోవటం దీనికి మరొక పరమైనటువంటి అవ్యయమైనటువంటి పరమాత్మ అనే ఆధారాన్ని గమనించడం ఇట్ ఈజ్ నాట్ ఈజీ. ఎందుకంటే ముందు ఈ ఇల్యూజన్ దాటాలి. ఈ ఇల్యూజన్ ఎవరి చేత కల్పించబడింది? దైవీహ్యేష గుణమయీ మమ మాయా దురచయా. నా మాయని దాటడం అంత ఈజీ కాదయ్యా. చూడండి స్వామి చెప్పేస్తున్నారు, దైవీ కల్పితము గుణ సమన్వితము అయినటువంటి నా మాయను దాటటం ఇట్ ఈజ్ నాట్ ఈజీ. అంతే కదండి, మాయాంతు ప్రకృతి విద్ధి మాయినంతు మహేశ్వర. ఎదురుకుండా నవల్లాగానే సీన్లో సినిమా సీన్లో కనిపిస్తున్న ఈ దృశ్యమంతా ఎంతో వాస్తవంగా మనందరి చేత అనుభవమై అవుతోందే కానీ దీనికి ఆధారమైన అవ్యయమైనటువంటి పరమైనటువంటి పరమాత్మ కదా కారణం, దీనికి కాజు. మనం కారణం ఎవరన్నా ఒక మాట అన్నారనుకోండి, ఇతను నన్ను ఇంత మాట అన్నాడండి నాకు బాధేసింది అంటామే కానీ ఈ జగత్తుకి ఇలా అంటానికి పరమాత్మ ఆధారము కారణము అని అంటామా అనో. అలా గమనించాలన్నమాట. ఎంత కష్టమండి. అందుకనే స్వామి చెప్తున్నారు, ఈ మాయ ఉంది చూచావు, దైవీ హీ ఏషా ఏషా మాయా గుణమయీ మాయా, ఈ గుణమయమైనటువంటి మాయ ఉంది చూచావు, దైవీ హీ ఏషా దైవీ కల్పితము దురచ్చయా దాటడం కష్టమయ్యా. అయితే మామేవయే ప్రపద్యంతే, దీనికి ఆధారమైనటువంటి నన్ను నువ్వు ఉపాసన చేశావా లేక పట్టుకున్నావా లేక భక్తితో శరణు వేడావా? నన్నే శరణు వేడితే, మామేవయే నన్నే స్తోత్రం చేస్తే, కనబడే దృశ్యాన్ని వదిలేసి దృశ్యాధారమైన పరమాత్మ శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ అని నన్ను చూచావా, అప్పుడు నన్ను ఆశ్రయిస్తే మాయాం ఏతాం తరంతితే ఆ మాయను దాటిస్తాం. ఇందాక మెకనస్ గోల్డ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను చూడండి. ఆ మెకనస్ గోల్డ్ నవలు రాసిన ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవండి ఆ కొండ ఉందా అంటే, లేదు బాబు, ఓ మూల కూర్చుని బ్రహ్మాండంగా నవలు రాశాను, ఊహతో రాశాను, నవలు రాశాను కానీ అక్కడ గోల్డ్ ఆ కొండ ఉన్నమాట నిజమే కానీ అక్కడ గోల్డ్ మైను లేదు ఏమి లేదు అంటాడు. అలాగే పరమాత్మకు ఆధారమైన పరమాత్మ దగ్గరికి వెళ్తే ఈ మాయ తెలిసిపోతుంది. అందుకని దైవీ కల్పితము గుణకల్పితమైనటువంటి గుణములచే కల్పించబడినటువంటి ఈ మాయ మమ మాయ దైవీహ్యేష గుణమయ్యి మమ మాయ దురచ్చయ మామేవయే ప్రపద్యంతే. ఎవరైతే నన్ను శరణ వేడతారో, ఏ మాయాం ఏతాం ఏతాం మాయాం తరంతి తే, వాళ్ళని నేను దాటిస్తాను. సో మన పరమాత్మ పాదాలు ఎందుకు పట్టుకుంటున్నాము? ఇందాక యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన, తన అంతరాత్మలో పరమాత్మ యోగుల్లో అందరిలో గొప్పవాడు ఎవడయ్యా అంటే నన్నే ఆశయంగా కలిగి నన్ను ఆశ్రయించేవాడు. ఎవరిని? మాయకు అధిపతిని ఆశ్రయించేవాడు. మాయ ఉంది, మాయ కావాల, పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మని మాయను వదిలేసి ఆ మాయకు ఆధారమైన పరమాత్మను ఆయన పాదాలు పట్టుకుంటే అప్పుడు మాయ ఏం చేస్తుంది మనకు? కుక్క ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి. కుక్క ఒక జమీందారు గారి దగ్గర కుక్క ఉందట. ఆ జమీందారు గారితో అర్జెంటుగా పని ఉండి మనం వెళ్ళాం. రామకృష్ణ పరమహంస చెప్పారు, ఇద్దరు ముగ్గురు చెప్పారండి ఎగ్జాంపుల్. పని ఉంటే ఆ కుక్క బోబోం ఉంటుంది, ఆ కుక్కను చూస్తే భయం వేస్తుంది. అప్పుడు ఓ యజమాని గారు జమీందారు గారు, మీతో ఒక చిన్న పనుండి వచ్చానండి, మీ దర్శనం చేసుకోవాలండి, కొంచెం ఈ కుక్క సంగతి చూడండి భయం వేస్తుందండి, ఏయ్ జాకే పక్కకెళ్ళు అంటే పక్కెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఆ జమీందారు దగ్గరికి వెళ్ళి వారి దర్శనం చేసుకోగలం. అలాగే పరమాత్మను శరణు వేడితే ఈ మాయ పక్కకి దొరుకుతుంది, వారి పాదాలు మనకు లభిస్తాయి అని చెప్తున్నారు స్వామి. దైవీహేష గుణమయి మమ మాయ దురచ్చయ, నా మాయ ఎటువంటిదంటే దైవీ కల్పితం కాబట్టి గుణమయం కాబట్టి నా మాయ దాటడం కష్టము. అయితే మామేవయ్యే ప్రపద్యంతే, నన్నే నువ్వు శరణ వేడు, నేను దాటిస్తాను. ఏమండి ఇంకో చిన్న చమత్కారం మనం ఇక్కడ చెప్పుకున్నాం. అసలు మాయ ఎవరిది? ఎవరికి వారు అనుభవిస్తున్న మాయ వారిదే, గుణమయమైనటువంటి మాయ. ఆ మాయకి యజమాని ఎవరు? నా మాయకి నేనే. నాలోని స్వస్వరూపమైనటువంటి ఆ పరమాత్మని ఉపాసించడం పట్టుకోవడం ద్వారా ఆ మాయను దాటగలము అని కూడా ఈ సందర్భంలో అట్ మైక్రో లెవెల్ అర్థం చేసుకుందామండి. ఇప్పుడు పరమాత్మను ఉపాసించే వాళ్ళ గురించి చెప్తున్నాడండి. అసలు ఒక పరతత్వం ఉంది, దీని వెనకాల ఒక ఆధారం ఉంది అనే విషయం కొంతమంది చాలామందికి అసలు గమనించట్లేదండి. ఈ సంఘటనలు, ఈ సంబంధములు, ఈ వాయువు, ఈ నీరు, ఈ ప్రకృతి, వీటి వెనకాల వర్కర్ ఒక ఆయన ఉన్నాడు. దెర్ ఈజ్ ఎన్ ఐడియా, దెర్ ఈజ్ ఏ డివైన్ థింగ్ విచ్ ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ అని అనుకోవట్ల కొంత చాలామంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనకు డబ్బులు పెట్టి పాలు కొన్నాం, కాఫీ తాగాం, ఏముంది ఇందులో అనుకుంటున్నారే కానీ ఈ పాలు వెనకాల ఏ ధర్మాలైతే ఉన్నాయో, నెయ్యి ఇచ్చాది ఎవరు కల్పన చేశారు, ఎవరు కాంట్రిబ్యూట్ చేశారో, ఒక ఇన్నర్ హ్యాండ్ ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు చోటలా ఏదో ఎదుర్కొనే ఉన్నది అనుభవిస్తున్నారంటే దిస్ ఈజ్ వన్ కేటగిరీ అండి. అంటే మొత్తం జనాలందరినీ రెండు రకాలుగా డివైడ్ చేశారండి. ఇప్పుడు ఏది మాయ సంబంధించి, ఒకటి దుష్కృతులు, మూఢులు, తెలివి తక్కువగా నవల్లో చదువుతూ నవల్లోని సంఘటనలు నిజం అనుకోవటం వంటిది, ఈ జగత్తులోని సంఘటనలు జగత్తులో అవన్నీ నిజం అనుకోవటం ఇటువంటిది అనమాట అండి. అందుకని ఏం చెప్తు నమాం దుష్కృతి, వీళ్ళు దుష్కృతులు అన్నారు. దుష్కృతులు మూఢులు అయిన వాళ్ళు దుష్కృతినో మూఢ నా ప్రపద్యంతే, నన్ను దీని వెనకాల ఉండే, ఇప్పుడు ఏమంటే పాలు తాగుతాడు కానీ ఈ పాలలో రుచి పెట్టింది ఎవరు అని ఆలోచించాడండి. ముక్కులు నోరులు చూస్తాడు కానీ ఈ బాడీస్కి వర్కర్ ఎవరు, ఒక ఆయన ఉండాలి కదా, ఈ ముక్కు ఇక్కడ ఉంది, అందరికీ నోరు ఇక్కడ ఉంది, చెవి ఇక్కడ ఉంది, ఒక జీర్ణశక్తి ఉంది, మాట్లాడటానికి ఒక నోరు ఉంది, మాట్లాడే శక్తి ఉంది, ఈ శక్తి వెనకాల ఆధారం ఎవరు అని ఆలోచించనే ఆలోచించాడండి. ఇది ఎదుర్కొనే ఉంది అనుభవిస్తాడు అంతే. ఇది దుష్కృతులు అన్నారు, మూఢుడు అన్నాడు. నమాం దుష్కృతి నో మూఢ ప్రపద్యంతే నరాధమా మాయయా అపహృత జ్ఞానా. వాళ్ళ జ్ఞానం ఏమైందంటే మాయ చేత అపహరించబడింది. ఆసురం భావమాశ్రిత, వాళ్ళు ఆసురీ భావముని ఆశ్రయించడం వల్ల వాళ్ళ యొక్క జ్ఞానం మాయ చేత దొంగిలి. ఆసురి అంటే ఏంటి, వాడి మీద కోపం, వీడి మీద ఆవేశం, వాడు ఉంటాడు వీళ్ళ మీద ఎగరటం, వాళ్ళ మీద ఎగరటం, ఇటువంటి వాడికి అసలు దీని వెనకాల ఈ వర్కర్ ఎవరు, ఈ దేహాలు తయారు చేస్తున్నటువంటి తత్వం ఏమిటి అనేది తెలుసు అనేది జ్ఞాపకం వస్తుందండి. ఎవరైనా ఒక ఆయన వస్తున్నారండి మన ఇంటికి, వీళ్ళు వచ్చారు మన దగ్గర అప్పు తీసుకున్నారు, ఏమేమి రెండు తిట్టాలి, లేకపోతే అలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి ఈ భావంతో చూస్తాడే కానీ, ఓహో ఈ దేహాలన్నిటి వెనకాల ఒక గొప్ప వర్కర్ ఉండాలి కదా, ఎవరాయినా అని అనుకుంటాడండి. ఆ విధానంలో అనుకుంటాడా? ఎదురు ఆసురీ భావాలు స్వీకరించిన వాడై దుష్కృతులైనటువంటి జీవులు నన్ను ఉపాసించట్లేదు, అసలు నా వల్ల ఇది జరుగుతోంది అని గమనించట్లేదు, వాళ్ళు నరలలో అధములు అని తీసేశాడు. వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు, మిగతా వాళ్ళ గురించి మాట్లాడదాం అని రీగ్రూపింగ్ చేస్తున్నాడండి. జీవులందరిలో కూడా ఒక హాఫ్ ఏంటి, నమాం దుష్కృతి నో మూఢ ప్రపద్యంతి, నా మాయలో పడిపోయి దుష్కృతులై బ్యాడ్ డీడ్స్ చేస్తూ నా ప్రపద్యంతే, నన్ను గమనించట్లేదు, నన్ను ఆశ్రయించట్లేదు, వెనకాల ఉండే పరమాత్మ తత్వాన్ని ఉపాసించట్లేదు. నరాధమ, వాళ్ళ యొక్క జ్ఞానం ఏమైందంటే మాయయా అపహృత జ్ఞానా. నవల్లోని సంఘటనలు దుఃఖం కలిగజేస్తున్నట్టుగా చదివే ఆయనకి ఈ ప్రపంచంలోని కనపడేటువంటి ఒక విశేషాలన్నీ మాయ చేత అతని జ్ఞానం అపహరించబడి ఆసురీం భావం ఆశ్రిత, అతను ఆసురీ భావాలు ఆశ్రయించడం చేత అతని జ్ఞానం కాస్త మాయ చేత అపహరించబడిందయ్యా. వాళ్ళు ఒక సెక్షను, వాళ్ళ గురించి ప్రస్తుతం పక్కన పెట్టు. నెంబర్ 2, ఎవరి జ్ఞానమైతే మాయ చేత అపహృతమై పరమాత్మ యొక్క తత్వాన్ని ఉపాసించటమే లేదో వాళ్ళని ఆ లిస్టు పక్కన పెట్టారు. ఇప్పుడు ఉపాసించే వాళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు చూడు, భగవంతుణ్ణి ఉపాసించి దీనికి ఆధారమై ఉండేటువంటి పరమాత్మను ఉపాసించి అంటే ఈ జగత్ కారణమై తన యందు జగత్తులు లేనివాడై జగత్తు నుండి తాను లేనివాడై ఏ పరతత్వం ఏ పరమాత్మ ఏం చేసి ఉన్నారో ఆ పరమాత్మ తత్వాన్ని ఉపాసించేవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలా పరమాత్మ గురించి ఉపాసించేవాళ్ళు 4 రకాలయ్యా. చతుర్విధా భజంతే మాం నమాం సుకృతి నో అర్జున. సుకృతులు అన్నారు ఇందాక వాళ్ళని దుష్కృతులు అన్నాడు. దుష్కృతుల గురించి మాట్లాడద్దు పక్కన పడే, వాళ్ళు పరమాత్మ అనే ఓ తత్వం ఉన్నది, అది ఆధారమై ఉన్నది. ఇవాళ ఏం తిన్నాం, తాగాం, అవసరమైతే దొంగతనం చేద్దాం, ఇంకోటి చేద్దాం, వాళ్ళ మీద ఎగుడదాం, వీళ్ళ మీద చేద్దాం, వాళ్ళ తప్పులు పట్టుకుందాం, ఈ గొడవలో ఉన్నారు వాళ్ళు. పాపం వాళ్ళ దుష్కృతులు వాళ్ళని పక్కన పడేసేయమన్నారు. నెంబర్ టూ, సుకృతులు. సుకృతులు అంటే ఏంటి? పరమాత్మ అనే యొక్క తత్వాన్ని ఉన్నది రా అని వాళ్ళు ఇహ గమనించడం ప్రారంభించారు, చేస్తూ పరమాత్మను ఉపాసించడం ప్రారంభించారు. ఆ పరమాత్మను ఉపాసించే వాళ్ళు కూడా కష్టాలు వచ్చి ఉపాసిస్తుంటారండి. ఓ పరమాత్మ, నాకు అనేక కష్టాలు వస్తున్నాయ్యా, ఎట్టగైనా నన్ను ఆదుకోవయ్యా అన్న కారణంగా పరమాత్మను ఉపాసించేవాళ్ళు. లేదా అసలు ఏంటి పరమాత్మ ఉన్నాడు అంటున్నారు, ఎక్కడున్నారు, ఏమిటి, ఏ విధంగా ఉన్నారు, నిజమేనా కాదా, ఒక ఇంక్విజిటివ్నెస్తో ఆ మార్గంలో సెర్చ్ చేస్తూ ఒకనక అవకాశం కలిగిన వాళ్ళు, ఉపాసన కలిగిన వాళ్ళు. వీళ్ళు రెండో రకాలు. మూడో రకం ఇంకోటి ఉన్నారు, వాళ్ళు ఏదైనా చక్కటి గుణాలు, చక్కటి సంపద, పరమాత్మను చేరడానికి కావలసినటువంటి క్వాలిటీస్ అండ్ ఎబిలిటీస్ కోసం ఉపాసించే వాళ్ళు ఉంటారు. నా ఇంకా అది తర్వాత ఇదంతా కాకుండా అసలు పరమాత్మ యొక్క తమ యొక్క వివేకం చేత, యోగ సాధన చేత ఇది కదా పరమాత్మ అని అర్థం చేసుకుని అంతటా ఉపాసించే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా పరమాత్మని ఉపాసించే సుకృతులు నాలుగు రకాలుగా డివైడ్ చేశారు. దుష్కృతులు వాళ్ళు ఈ మాయలో ఇమ్మర్స్ అయిపోయారు, మాయయా అపహృత జ్ఞాన, వాళ్ళని పక్కన పెట్టేశాం. ఇప్పుడు సుకృతుల దగ్గరికి వచ్చాం. సుకృతులు ఎన్ని రకాలండి? నాలుగు రకాలటండి స్వామి చెప్తున్నారు. చతుర్విధా భజంతే మాం జనాం సుకృతినో అర్జున. అర్జున, సుకృతులైన జనులు పరమాత్మనైన నన్ను నాలుగు గ్రూప్స్ ఉన్నారన్నమాట. నాలుగు కారణాలుగా నన్ను ఉపాసిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ అనమాట. ఒక సెక్షన్ వాళ్ళు ఆర్తో కష్టాలు వచ్చాయి కాబట్టి, అయితే వాళ్ళు పరమాత్మను ఉపాసిస్తున్నారు సుకృతులే, కానీ ఆర్తులు అంటే ఏంటి, కష్టాలు వచ్చాయి, కష్టాలు పోగానే వాళ్ళు పరమాత్మని మర్చిపోతారు. సంకటంలో వెంకటరమణుడు. అందుకని ఆర్తుల భక్తి మంచిదే, బట్ దానిలో ఏమవుతుంది, ఆ కష్టాలు పోయిన తర్వాత వాళ్ళు ఆ ఉపాసన, ఆ ఆరాధన మర్చిపోవచ్చు. లేదా వాళ్ళు ఆహా మనం కష్టాలు తొలగే పరమాత్మను ఉపాసించాం, ఇంతకీ పరమాత్మతత్వం ఏమిటి అని నెక్స్ట్ స్టేజ్కి వస్తారు. జిజ్ఞాసు, జిజ్ఞాసులు అవుతారు. సో ఇప్పుడు జిజ్ఞాసు అని గ్రంథంలో మహనీయులు, మహర్షులు ఏం చెప్పారు, వేరియస్ గ్రంథాల్లో ఎలా చెప్పారు, ఈ పరతత్వం ఏంటి, పరమాత్మ యొక్క డెఫినేషన్ ఏంటి, ఆయన ఎక్కడున్నారు, మనస్సు అంటే ఏంటి, బుద్ధి ఏంటి, చిత్తం ఏంటి, ఇలా అనేకమైన ఎంక్వైరీ ఇస్తూ నేనెవరు, ఈ జగత్తుకు నాకు సంబంధం ఏంటి, ఇటువంటి ఎంక్వైరీ ప్రారంభిస్తారండి. వీళ్ళు జిజ్ఞాసు భక్తులు. ఆర్తులు, జిజ్ఞాసువు, మూడో వాళ్ళు ఉంటారు అర్ధార్థి. తెలుసుకోవడానికి తెలివితేటలు కావాలి. తెలివితేటలు కావాలంటే బుద్ధి నిర్మలం కావాలి, సునిశ్చితం కావాలి. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఉత్తమమైన బుద్ధి కొరకై, ఎబిలిటీస్ కొరకై ఉపాసిస్తుంటారు స్వామిని. స్వామి నా ఎబిలిటీ చాలదు, మీరు ఎబిలిటీస్ ఇవ్వండి, దెన్ ఐ విల్ సీ. దిస్ ఈజ్ అర్ధార్థి. ఇది కాక జ్ఞానీచ, జ్ఞాని. జ్ఞాని అంటే అన్నీ అర్థం చేసుకున్నాడు. ఈ విధంగా నలుగురు, ఆర్తో, జిజ్ఞాసుడు, అర్ధార్థి, జ్ఞానీచ. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. ఇందులో అందరిలో కూడా జ్ఞాని అంటే ఈ విషయ, ఈ ప్రపంచానికి దీనికి ఆధారం త్రిగుణాతీతుడైనటువంటి పరమాత్మయే, త్రిగుణములకు ఆధారం త్రిగుణాతీతుడైనటువంటి పరమాత్మయే అని గమనించిన వాడే అర్థం చేసుకుని ఆ ఉపాసన చేస్తూ ఉంటారండి జ్ఞాని. ఆయన నిత్యయుక్తుడు. అతను ఇందాక అంతకుముందు యోగి యుక్తుడు అవుతాడు అన్ను, ఇతను నిత్యయుక్తుడు. ఎక్కడున్నా అదే అండర్స్టాండింగ్లో ఉంటాడు. యుక్తి అంటే ఒక అండర్స్టాండింగ్ అనమాట అండి. పరమాత్మ యొక్క హ్యాండ్, ద ఇన్నర్ హ్యాండ్, చేతులు ఈ బయటికి కనబడుతున్నాయి కానీ చేతలు పరమాత్మవి అని గమనించి ఉపాసించేవాడు జ్ఞాని అనమాట అండి. అన్నీ అర్థం చేసుకునేవాడు. ఈ త్రిగుణాలు, దాని వెనకాల ఉన్న ఆధారాలు ఇక్కడ ఇమర్స్ కాకుండా, ఇల్యూజన్ పొందకుండా చూస్తున్నవాడు తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి. ఎప్పుడు ఒకే భక్తి, ఒకే అన్ని సందర్భాల్లోనూ పరమాత్మనే దర్శిస్తుంటాడు, అతను గొప్ప అన్నమాట. కష్టాలు రావచ్చు, సుఖాలు కావచ్చు, బట్ దీని వెనకాల పరమాత్మ తత్వాన్నే దర్శిస్తుంటాడు. కష్టాలు పరమాత్మ వల్లే వచ్చాయి, సుఖాలు పరమాత్మ వల్లే వచ్చాయి, ఇదంతా భ్రమ అనేటువంటి ఛాసతో ఉపాసన చేస్తూ ఉంటాడు. ఈ విధంగా నలుగురు రకాలు. ప్రియోహి జ్ఞానినో అత్యంతం అహం అత్యర్థం అహం సచ మమ ప్రియం. వీటిలో అందరిలో ఎవరంటే నాకు ఇష్టం అంటే జ్ఞాని అంటే నాకు ఇష్టం, నా నేనంటే జ్ఞానికి ఇష్టం. మిగతా వాళ్ళది ఎబిట్ కండిషన్డ్. సో వాళ్ళ ప్రయత్నం ఇంకా ఫైనలైజ్ కావాలా? జ్ఞానిలోనో జ్ఞాని యొక్క ఇష్టము ఫైనలైజ్ అయిపోయింది కాబట్టి జ్ఞానికి నేనంటే చాలా ఇష్టం, నాకు జ్ఞానంటే చాలా ఇష్టం అయ్యా. జ్ఞాని ఎవరు? ఆ యోగి యుక్తుడై పరాకాష్ఠగా సర్వే సర్వత్రా సర్వవేళలా పరమాత్మ యొక్క హస్తాన్ని దర్శిస్తూ ఉపాసించేవాడు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీతో ఆత్మ ఇవమే మతం. అందరూ మంచివాళ్లే కానీ, అందరూ గొప్పవాళ్లే కానీ జ్ఞానికి నాకు తేడా లేదయ్యా. ఆస్థిత సహయుక్తాత్మ మామేవాం ఉత్తమాం గతిం. జ్ఞాని ఏం చేస్తున్నాడంటే పొందవలసినది పరమాత్మనే, ఇంకా ప్రపంచంలో పొందవలసిన అంటూ ఏదీ లేదు అని డిసైడ్ చేసిన వాడై నా వైపే వస్తున్నాడు కాబట్టి అందరిలో కూడా అతను ఉత్తముడు. సరేనా? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అనేక జన్మల తరువాత అంటే అనే ఆర్తుడై జిజ్ఞాసువై అర్ధార్థి అయి మళ్ళా ఇంతలో ఆర్తుడై అలా అనేక ఇవన్నీ స్టేజెస్ దాటి అనేక జన్మల తర్వాత పరమాత్మ ఈ ప్రపంచానికి ఆధారభూతుడైన పరమాత్మ, పరమాత్మ జగత్రహితుడై సర్వదా సర్వత్రా వేంచేసి ఉన్నాడు అన్నటువంటి బ్రహ్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని అనేక జన్మల ప్రయత్నంతో జ్ఞానవాన్ మాం ప్రపద్యతే నా స్వరూపాన్ని ఆశ్రయించి నన్ను ఉపాసిస్తున్నాడయ్యా. వాసుదేవ సర్వమితి. ఈ కనబడే అన్ని రూపాలు పరమాత్మయే, పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు, నేనుగా ఉన్నాను, నీవుగా ఉన్నారు, అన్ని రూపాలుగా ఉన్నారు. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. అలా సర్వే సర్వత్రా పరమాత్మను దర్శించేవారు కొంచెం దుర్లభులయ్యా. కామైస్తైతై హృతజ్ఞాన ప్రపంచంతే అన్యదేవతా. అటువంటి పరతత్వం పరాకాష్ట ఆధారభూతుడైనటువంటి ఆ పరమాత్మ పాదాలుగా కాకుండా ఈ ప్రపంచంలో ఏదో పొందాలి, ఏదో లోకానికి వెళ్ళాలి, ఏదో పాపులర్ కావాలి, ఏదో ఆనందించాలి అనే ఉద్దేశంతో కూడా పరమాత్మ అర్థార్థులై ఉపాసించేవాళ్ళు ఉంటారు. కామైతైతై జీవుల్లో ఏవేవో కోరికలు ఉన్నాయి, కోరికలను దృష్టిలో పెట్టుకుని హృతజ్ఞానా ఆత్మజ్ఞానం ఆత్మతత్వం మెయిన్ పాయింట్ వదిలేసి ప్రపంచంలో ఏం పొందామో అనేటువంటి భావనతో ఉపాసించేవాళ్ళు. ప్రపంచంతే అన్యదేవత. పరమాత్మ అంటే దీనికి ఆధారమైనటువంటి పరమాత్మను గమనించాలి అన్నది మెయిన్ అండి. అలా కాకుండా ప్రపంచంలో ఏదో పొందాలి అనేది అన్యదేవత అన్యదేవత ఉపాసన అంటారు దాన్ని. తమ తమ నియమమాస్థాయ ప్రకృత్యా నియతాస్వయ. వారి వారి ఆ ప్రకృతి ప్రసాదమైనటువంటి ఆయా నియమములతో వారు కోరికల కొరకై ఏదో ప్రపంచంలో పొందడానికై ఉపాసన చేస్తారు, అంతేగాని ప్రపంచంలో ఆధారమైన పరతత్వాన్ని సమీపించడానికి లయమవటానికి కాదు. యో యో వ్యాయాం తను భక్త శ్రద్ధయ అర్చితు ఇచ్చతి. ఎవరు ఎవరు ఏ శ్రద్ధతో అర్చన చేయాలని అనుకుంటారో వారికి వారి వారి ఆ శ్రద్ధను నా నుంచే వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే అందరికీ ఆధారభూతుడైనటువంటి నేను నేనే కదా, నాలోని నేనైనా నేను కదా, అందరిలోని నేనైనా నేను కదా. కృష్ణ పరమాత్మ అంటే ఎవరు ఏ రూపమును ఏ శ్రద్ధతో ఏమి కోరి శ్రద్ధతో అర్చించాలనే ఇచ్చ కలిగి ఉంటారో ఆ శ్రద్ధని వారికి నా నుంచే వారు ఆ శ్రద్ధను పొందుతున్నారు అంటున్నారండి. చూడండి, అందరిలో వేయించేసి ఉన్న అందరిలో వేయించేసి ఉన్న నా నుంచే ఇతర దేవతోపాసనలకు సంబంధించిన శ్రద్ధ కూడా లభిస్తోంది. యో యో యాం యాం తను భక్త శ్రద్ధయ అర్చితుం ఇచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామి అహం. ఎవరైతే వారి ఇచ్చగా ఫలాని దేవతను కోల్చి నాకు ఈ ప్రయోజనం కావాలి అనేది వాళ్ళకి అలా ఇచ్చ కలిగి ఉంటారో వారికి ఆ శ్రద్ధ నేనే ప్రసాదిస్తున్నాను.